ఓం శాంతి. 15వ తేదీ నవంబరు 2005 బాబా యొక్క సహకార మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ క్యారెక్టర్స్ని తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి స్మృతి మిమ్మల్ని సదా సౌభాగ్యశాలులుగా చేస్తుంది. ప్రశ్న: అవస్థ యొక్క పరిశీలన ఏ సమయంలో జరుగుతుంది? మంచి అవస్థ అని దేనిని అంటారు? జవాబు: అవస్థ యొక్క పరిశీలన అనారోగ్యం సమయంలో జరుగుతుంది. అనారోగ్యంలో కూడా సంతోషం నిలిచి ఉండాలి మరియు సంతోషకరమైన ముఖంతో అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉండండి. ఇదే మంచి అవస్థ. ఒకవేళ స్వయమే ఏడుస్తూ ఉదాసీనంగా ఉన్నట్లయితే ఇతరులను ఎలా సంతోషపరచగలరు? ఏమి జరిగినా కానీ ఏడవకూడదు. శాంతి ధారణ కోసము ఫస్ట్ పాయింట్. ఈ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోవాలి. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. స్వయాన్ని సావధానపరుచుకుంటూ ఉండాలి. స్వయాన్ని శరీరంగా భావించే కఠినమైన రోగం నుండి సంరక్షించుకునే పురుషార్థం చేయాలి. 2వ పాయింట్ ఎప్పుడూ కూడా మాయకు దాసీగా అవ్వకూడదు. కూర్చొని నేను ఆత్మనోని లోపల జపించాలి. మనము వికారుల నుండి రాజకుమారులుగా అవుతున్నాము అన్న సంతోషం ఉండాలి. ఈరోజు వరదానము అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉంటూ కొత్త రీసెర్చ్ను చేసే అంతర్ముఖి భవ విస్తారము. ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి యాత్రలోకి మరియు ప్రతి ప్రాప్తి యొక్క లోతుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పాలను ధారణ చేయండి మరియు ఏ సంకల్పాన్ని అయితే ధారణ చేస్తారో అది నెరవేరిందా లేదా అని దాని పరిణామాన్ని లేక సిద్ధిని చూడండి. అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఏ విధంగా నిమగ్నమై ఉండండి అంటే వీరంతా ఏదో విశేషమైన లగ్నంలో నిమగ్నమై ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అన్నది అనుభవం కావాలి. కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్టేజ్లో ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా వాణిలోకి వచ్చే అభ్యాసం ఉందో అదేవిధంగా ఆత్మికతలో ఉండే అభ్యాసాన్ని అలవరుచుకోండి. స్లోగన్: సంతుష్టత అనే సీట్పై కూర్చొని పరిస్థితులు అనే ఆటను చూసేవారే సంతుష్టం అని. అవ్యక్తి సూచన: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపగలరు, అదేవిధంగా సహజ యోగులు, స్వతహ యోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్ఠ యోగులైన మీరు మీ సంకల్పాలను, శ్వాసను ప్రాణేశ్వరుడైన బాబా యొక్క జ్ఞానము ఆధారంతో ఏ సంకల్పము, ఎటువంటి సంకల్పము, ఎంత సమయము చేయాలనుకుంటే అంత సమయం ఆ సంకల్పంలోనే స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలలో రమించండి. ఇప్పుడిప్పుడే ఒకే లగ్నంలో అనగా బాబాతో మిలనం జరుపుకోవాలి అన్న ఒక శుద్ధ సంకల్పంలోనే, అశరీరిగా అవ్వాలి అన్న ఒక శుద్ధ సంకల్పంలోనే స్థితులైపోండి. అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ తదక యాత్ పెరాట్. గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి, రుహాని బచ్చంకు నమస్తే. శాంతి. మురళీలోనే ఒక కొన్ని పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్. ఎవరైనా సాధు సన్యాసులుగా ఉన్నా వారికి కూడా దుఃఖం ఉండదని కాదు కదా. కొందరు పిచ్చివారుగా అయిపోతారు, రోగగ్రస్తులుగా కూడా అయిపోతారు. అందుకని బాబా అంటారు ఈ ప్రపంచం అంతా కూడా రోగి ప్రపంచము అని చెప్పేసి. మొట్టమొదట విషయం ఏంటంటే తండ్రిని స్మృతి చేయాలి. వారి ద్వారానే మీ నడవడిక బాగుపడుతుంది. ఆ ఒక్కరి స్మృతి ద్వారా ఆయువు కూడా పెరుగుతుంది అంటారు బాబా. పునర్జన్మలైతే అందరూ అంగీకరిస్తారు కాబట్టి 84 జన్మలు ఉన్నాయి అని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. 84 జన్మలను అందరూ తీసుకోరు కదా. అందరూ ఒక్కసారి వచ్చి ఒకేసారి శరీరం వదలరు కదా. మీకు మీ జన్మల గురించి తెలియదు, భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తారు అని భగవాన్ వాచ కూడా ఉంది. రోగం ఉన్నప్పుడే తమ స్థితి గురించి గుర్తించగలరు. ఇబ్బందిగా ఉన్నప్పుడు కాస్త మూలుగుతూ శబ్దం వెలువడినా స్వయంను ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి సందేశమును ఇచ్చారు, ఇప్పుడు ఇది రాత్రి, మళ్ళీ పగలు వస్తుంది, మీరు సంపూర్ణంగా అయితే మీ కొరకు, మళ్ళీ సృష్టి కూడా అలాంటిదే కావాలి కదా. అందుకే బాబా అంటారు, పిల్లల కోసం బాబా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు నీవు నాకు చెందిన వారిగా అయ్యావు, ఈ ఆత్మిక వ్యాపారమునే చెయ్యి అని బాబా నాకు కూడా చెప్పారు. అంటే ఇది బ్రహ్మ బాబా చెప్తున్నారన్నమాట. దానితో వెంటనే అన్ని వదిలేశాను అని ఇతడు కూడా అంటాడు. బాబా అంటాడు, శివబాబా వస్తూనే బ్రహ్మ బాబాకి ఈ విషయాలు చెప్పడం జరిగింది. దాంతో బ్రహ్మ బాబా అవన్నీ వదిలేశారనమాట. అయితే బాబా అంటారు, అయితే ఇక్కడ పిల్లలు ఎప్పుడైతే యోగంలో కూర్చుంటారో అప్పుడు మధ్య మధ్యలో బుద్ధి అటు ఇటు వెళ్లకుండా అప్రమత్తం చేస్తూ ఉండాలి. స్వయంను ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా, బాబాను స్మృతి చేస్తున్నారా అని అడగండి. అప్పుడు స్వయము అటెన్షన్గా ఉంటారు, బాబా యుక్తులన్నీ స్మృతిలో ఉండేందుకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు మనము రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ మరియు వారి సంబంధిత సేవా కేంద్రాల యొక్క ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి సంతోష్ బెహెన్జీ గురించి, అంటే జగదీష్ భాయ్తో ఉన్న అనుభవాన్ని అక్కయ్య మనకి ప్రకారంగా వినిపిస్తున్నారు. జగదీష్ అన్నయ్యతో 1983 నుండి సంపర్కంలో ఉన్నాను. నాకు వారి గురించి ఏమీ కూడా తెలియదు, వారు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది ఏమీ కూడా తెలియదు. ఎప్పుడైతే నేను వారిని కలిసి ఉన్నానో అప్పుడు నాకు అనుభవం జరిగింది. ఏమని అంటే, వారు కేవలం ఒక వ్యక్తి లేదా వస్తువుని చూడరు. ఎవరి వైపైనా చూసినట్లయితే ఓన్లీ ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని ఒక్కటే దిశలో చూస్తారు. ఇంకా అటు పక్కన ఇటు పక్కన వెనుక ముందు ఏం జరుగుతుంది ఏంటిది అనేది అది చాలా తక్కువగా చూస్తారు. కానీ జగదీష్ భాయ్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించేదంటే, ఎలాగైతే లేజర్ కిరణం ఉంటుంది కదా, సో అది 4 దిశల్లో వ్యాపిస్తుంటాయి ఆ కిరణాలు, అలా అనిపించేది అని అంటున్నారు సంతోష్ బెహెన్. ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతడి స్వభావము, ఆలోచనలు, సంస్కారాలు అన్నీ చాలా త్వరగా గ్రహించగలిగేవారు అన్నయ్య. సో దీనివల్ల కూడా వారికి ఏకాగ్రత ఎంత గాఢంగా ఉందో అనేది మనకి తెలుస్తుంది అని ఈ విధంగా నేను అనుభవం చేశాను అని చెప్తున్నారు. అన్నయ్యను చూడగానే అలాంటి అనుభవం అనేది కలిగింది అక్కయ్యకి. వారి యొక్క ఏకాగ్రత అనేది చాలా మంచిగా ఉండినది. ఇంకా నేను ఎలా అయితే సేవల్లో అన్నయ్యకి సమీపంలో వస్తున్నానో ఇది కూడా అనుభవం చేసినాను. జ్ఞానం యొక్క లోతులలో ఎలా ఉండేది అనేది అనుభవం చేశాను. చాలా లోతుగా వెళ్ళేది జ్ఞానంలో. వారి యొక్క ఆత్మిక స్థితి అభ్యాసం చాలా లోతుగా చేసేవారు. కేవలం యోగం చేసే సమయంలో, ఫ్రీ సమయంలో ఆత్మస్థితి అభ్యాసం చేయడం అలా కాదు. మాట్లాడుతున్నప్పుడు కూడా మరియు నవ్వుతున్నప్పుడు, నవ్విస్తున్నప్పుడు కూడా ఆత్మస్థితి యొక్క అభ్యాసం చేస్తుండేవారు అన్నయ్య అని చెప్తున్నారు. రజోరీ గార్డెన్ సెంటర్లో ఉన్నప్పుడు నేనప్పుడు 6 నెలల పాటు అక్కడ ఉన్నాను. నేనుండి 6 నెలలు గడిచిపోయింది. వారు ఆ రోజుల్లో ఢిల్లీలో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగేది ఉంది, యూత్ వింగ్ది. సో దాని యొక్క బాధ్యత అనేది జగదీష్ భాయ్కి ఇవ్వడం జరిగింది. ఏదో ఒక కార్యం
అవసరంగా రజోరీ గార్డెన్ సెంటర్కి వచ్చి ఉన్నాను. ఆ సమయంలో వారు నన్ను చూశారు. ఇంకా రజోరీ గార్డెన్ సెంటర్కి వచ్చినప్పుడు అన్నయ్య నన్ను చూశారు. దాది రుక్మిణీజీతో అన్నయ్య అన్నారు, దాది నాకు ఒక ఇంగ్లీష్ హ్యాండ్ కావాలి అక్కడికి, కొద్ది రోజుల కోసము ఈ సంతోష్ బెహన్ని తీసుకువెళ్ళమంటారా అని అడిగారు. ఇంకా దాది అన్నారు భలే తీసుకువెళ్ళండి అని. ఇంకప్పుడు నేను శక్తినగర్ సెంటర్కి వెళ్ళాను. అది 1984 యొక్క విషయము. రష్యాలో 1990 సేవలు ప్రారంభమైనవి. ఇంకప్పుడు నన్ను అక్కడికి పంపించారు. జగదీష్ భాయ్ ఎప్పుడు ఎవరిని కూడా తప్పు పట్టేవారు కాదు. ఎవరిలోనైనా ఏదైనా మంచి ఉంటుంది కదా, సో దాన్ని ఇంకా ప్రశంసించేవారు, వారి యొక్క విశేషతలని ప్రశంసించేవారు. మరియు వారి విశేషతలను బాబా యొక్క సేవలో ఏ విధంగా ఉపయోగించాలి అని ఆలోచిస్తుండేవారు. ఒకసారి ఒక గురువు తన శరీరం వదిలి వెళ్తూ తన కుమారుణ్ణి ఆ గురువు స్థానంలో కూర్చోబెట్టారు. ఇంకా అన్నయ్య సోదరులను తయారు చేసి ఆ కార్యక్రమానికి మమ్మల్ని పంపించారు. మీరు అక్కడికి వెళ్ళండి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా గురువుగా అవుతున్నారో వారితో మీకు ఎలాంటి అనుభవం అవుతుందో చూడండి అని. ఏ వ్యక్తిని చూసినప్పుడైనా వారి నుండి మనం నేర్చుకోవచ్చు, వారిని చూసినప్పుడు ఏదైనా లభించవచ్చు. పరిశీలించండి మరియు చూడండి మనలో ఏమైనా లోపాలు ఉన్నావా, సో వాటిని తొలగించుకోవాలి. వారు ఎప్పుడూ కూడా సంతు మహాత్ములను ఎవరినీ కూడా నింద చేయలేదు, తప్పు పట్టలేదు, విమర్శించడం కూడా చేయలేదు. గతంలో కూడా అన్నయ్య పరమాత్మ కోసం అన్నింటినీ త్యాగం చేశారు, తపస్య చేశారు. వారిలో ఏదైతే విశేషత ఉందో వాటిని చూసి మనం గౌరవించాలి, ఆ ప్రత్యేకతలను చూసి అని అన్నయ్య భావించేవారు. అలాంటి వారితో కూడా అన్నయ్య కలుస్తుండేవారు, కార్యక్రమాలలో పిలుస్తుండేవారు, మరియు ఇంకా ముందు కోసం కూడా సంబంధాన్ని పెట్టుకునేవారు. అన్నయ్యలో ఎంతటి ఏకాగ్రత ఉండేదంటే చిన్న చిన్న విషయాలు కూడా అన్నయ్య దృష్టిలో నుండి ఇంకా తొలగిపోవు. మనమైతే ఏ విషయాన్నైనా 1-2 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తాం, కానీ అన్నయ్య 10 సంవత్సరాల తర్వాత దాని గురించి కూడా ఆలోచించేవారు. నేను ఒకటి చిన్నటి ఉదాహరణ వినిపిస్తున్నాను అని చెప్తున్నారు. శక్తినగర్ సేవా కేంద్రం కనెక్షన్ లో ఒక స్థానంలో సేవ అనేది ప్రారంభించడం జరిగింది. అక్కడ నన్ను కోర్సు చేయించేందుకోసం పంపించారు. ఇంకొక సిస్టరు నాతో పాటుగా వచ్చారు. ఆ సిస్టరు జిజ్ఞాసుకి కోర్సుని చేయించారు, నేనేమో యోగం చేయించాను. తర్వాత మురళి కూడా వినిపించాము. ఒకరోజు ఎవరికైతే కోర్స్ ఇచ్చామో ఆ అన్నయ్య నాతో ఒకటి ప్రశ్న అడిగారు. నేను వారి ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చాను. ఇంకా కొద్దిగా మిగిలి ఉంది, ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు, సో దానికోసం నేను అన్నాను ఆన్సర్ రేపిస్తాను అని. కానీ నెక్స్ట్ డే నేను అక్కడికి వెళ్ళలేదు, నా ప్లేస్లో వేరే సిస్టరు వెళ్ళారు. ఆ బహెన్తో ఎవరైతే సిస్టర్ వెళ్ళారు కదా, ఆ అక్కయ్యతో అతను అడిగారన్నట్టు, ఎవరైతే నిన్న వచ్చారు కదా ఆ అక్కయ్య నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రేపిస్తానన్నారు అని అడిగారు. అంటే సమాధానం చెప్తా అన్నారు కదా, మరి ఆ సోదరి రాలేదా, ఎక్కడున్నారు అని అడిగారు. సో ఇదంతా సమాచారము అన్నయ్యకి చేరుకుంది, జగదీష్ అన్నయ్య వారికి చేరుకుంది. అన్నయ్య అన్నారప్పుడు ఒకసారి రేపు చెప్తాను అన్నది సరైనదే, కానీ రేపటికి మీరు వస్తారా లేదా అనేది కూడా మీకు తెలియదు, మరి ఎందుకు రేపు చెప్తానని అంటారు అని అన్నారు. అంటే అతను అన్నది ఒక చిన్న విషయం అనుకున్నా అని అన్నారు. ఇంకా బాయిసాబ్ దాన్ని ఎంతో గంభీరంగా తీసుకున్నారు, ఎందుకంటే అది మన నియమాన్ని, మన శ్రద్ధను సూచిస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు అన్నయ్యలో ఉన్నవి. విదేశాల్లో సేవా కేంద్రాల సేవల విషయంలో అన్నయ్య ఆలోచన చాలా దూరదృష్టితో ఉండేది. అందుకే అన్నయ్య బుద్ధి ఏ విషయాన్నైనా తప్పుగా కాకుండా నేరుగా స్పష్టంగా చూడగలిగేవారు. ఇది అన్నయ్యలలో ఉన్న నిరంతర స్మృతి, ఇంకా ఆత్మిక స్మృతి అనేది ఉండేది. విశాల బుద్ధికి ఆధారము నిరంతరం ఆత్మిక స్మృతి ఉండడము అని నేను భావిస్తాను అని అంటున్నారు అక్కయ్య. ఇంకా రేపటి విషయంలో సంతోష్ బెహెన్ యొక్క అనుభవాన్ని విందాము. ఓం శాంతి.